అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం. కథ పేరు బీదవాడి అదృష్టం. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతను, అతని భార్య ఎంతో మంచి బుద్ధి గలవాళ్ళు. అయితే వారికి చాలామంది పిల్లలు ఉండడం చేత భార్యాభర్తలిద్దరూ ఒళ్ళు విరుచుకొని పనిచేసినా అందరి పొట్టలు నిండటానికి గంజి తప్ప మరేమీ ఉండేది కాదు. ఏ పూట అయినా సంకటి తింటే ఆ పూట వారికి విందే. ఇంతగా తిండికి కటకట పడుతున్నా ఆ రైతు దంపతులు ఆకలిగొని వచ్చిన వారికి ఎన్నడూ లేదని ఎరుగరు. తాము తాగే గంజిలోనే అతిథికి కూడా ఎంతో ప్రేమగా ఇంత పోసేవారు. ఒకనాడు వాళ్ళందరూ భోజనానికి కూర్చున్న సమయంలో ఒక భికారివాడు ఆకలితో మలమలలాడుతూ వచ్చాడు. రైతు, అతని భార్య తాము తాగబోతున్న గంజిలో నుంచి సగం సగం తీసి ఆ భికారివాడికి పోశారు. కొన ప్రాణంతో ఉన్నట్టు కనిపించిన ఆ భికారి గంజిని తాగి అమృతం తాగినవాడిలా కోలుకున్నాడు. వాడి ముఖానికి ఒక కళ వచ్చింది. వాడు కాపుతో, "మీ దంపతుల వంటి పుణ్యాత్ములను నేనెక్కడా చూడలేదు. మీరు గంజి చేసుకునే గిన్నె పట్టుకురండి, దానిని అక్షయపాత్రగా మారుస్తాను" అన్నాడు. రైతు భార్య తమ గిన్నె తెచ్చి భికారికిచ్చింది. వాడు దాన్ని చేతబట్టుకొని ఏదో మంత్రాలు చదివి దానిపై మూత ఉంచి, "ఇక మీరు తిండికి వాచిపోనవసరం లేదు. రాజుగారి వంటశాలలో తయారయ్యే ప్రతి వంటకము ఈ గిన్నెలో మీకు దొరుకుతుంది" అని చెప్పి క్షణంలోనే లేచి బయటకు వెళ్ళిపోయాడు. కాపు దంపతులు ఆ భికారి వాడి మాటలు నమ్మలేదు, కానీ వాటిని ఒక ఆశీర్వాదంగా మటుకు భావించారు. అయితే ఆ రాత్రి కాపు భార్య గంజి కాయటానికి గిన్నె మీద మూకుడు ఎత్తేసరికే కమ్మని వాసనలు వెదజల్లుతూ గిన్నె నిండుగా వంటకాలున్నాయి. అందరూ ఎక్కువ ఎక్కువగా తిన్నప్పటికీ అది తరగలేదు. అది నిజంగా రాజభోజనమే. అది మొదలు కాపు దంపతులు, వాళ్ల పిల్లలు ఆ చట్టి ధర్మాన తాము రోజు రాజభోజనాలు చేయటమే కాక తమ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే భోజనం పెడుతూ వచ్చారు. కాపు తన ఇంటికి వచ్చిన అతిథులతో, "అయ్యా, నేను పెట్టేది తినండి, కానీ దాని గురించి నన్ను ఎలాంటి ప్రశ్నలు వేయకండి" అని వేడుకునేవాడు. అతని ఇంట భోజనం చేసిన వాళ్ళు ఇతర చోట్లకు వెళ్ళి, "ఫలానా రైతు పెట్టిన భోజనమే భోజనం, మహారాజులకు తప్ప అటువంటి భోజనం దొరకదు" అని చెప్పుకునేవాళ్ళు. రైతు ఇంట ఈ విధంగా జరుగుతూ ఉంటే అవతల రాజుగారి ఇంట వంటకాలు తరిగిపోతుండడం జరిగేది. ఈ సంగతి మొట్టమొదటిగా రాజుగారి వంటవాడు గమనించాడు. వాడు రాజకుటుంబానికి కావలసిన దానికంటే ఎక్కువగానే వండినప్పటికీ ఒక్కొక్కసారి వంటకాలు చాలీ చాలకుండా ఉండేవి. గిన్నెల నిండా పాయసం తయారు చేసి మూత పెడితే పట్టించే సమయానికి గిన్నెలో పాయసం వెలితిగా ఉండేది. ప్రతి పూట ఇదే జరుగుతూ ఉండడం చేత వంటవాడు ఇదేదో దొంగ చేస్తున్న పని అనుకున్నాడు. అయితే ఆ దొంగ ఎవడో వాడికి తెలియలేదు. చివరికి వాడు జరుగుతున్న వింతను గురించి రాజుగారికి విన్నవించుకున్నాడు. రాజుగారు మొదట వాడి మాటలు నమ్మలేదు. తర్వాత ఆయన స్వయంగా పరికించి వంట పాత్రలోని వంటకాలు తరిగిపోతూ ఉండడం గమనించారు. రాజు ఈ విషయాన్ని మంత్రితో చెప్పాడు. మంత్రి కూడా స్వయంగా పరీక్షించి వంటకాలు తరిగిపోతున్నాయని రూఢి చేసుకున్నాడు. రాజుగారి ఇంటి రహస్యం గుట్టుగా ఉండదు కదా. ప్రతి పూట రాజుగారింటి వంటకాలెవరో ఎత్తుకుపోతున్నారనే వార్త ఊరంతా పాకింది. ఇంకోవైపు నుంచి కాపు ఇంట రోజు రాజభోజనం చేస్తారన్న వార్త కూడా పాకింది. ఈ రెండు పుకార్లు కలుపుకొని అర్థం చేసుకున్న వారికి రాజుగారింట మాయమయ్యే వంటకాలు ఎలాగో కాపు ఇంటికి చేరుతున్నాయి అన్న అనుమానం తలెత్తింది. త్వరలో ఈ అనుమానం రాజుదాకాను మంత్రిదాకాను వెళ్ళింది. అసంభవం, నేను విచారించాను. ఆ రైతు ఊరు చివర ఒక గుడిసెలో ఉంటున్నాడు. చాలా పేదవాడు, కానీ దేవుడు లాంటివాడని చెప్పుకుంటారు. ఏమైనా, వాడు ప్రతి పూట మన దివాణానికి వచ్చి వంటకాలు మాత్రమే దొంగలించుకుపోతున్నాడంటే అది నమ్మరాని విషయం. అంత రహస్యంగా రాజభవనంలో రాగలవాడు ఎంత విలువైన వస్తువునన్నా ఎత్తుకుపోయి సుఖంగా బతకవచ్చు. పూట పూట దొంగతనానికి రావడం అంటే మాటలా? అయినా మనం వెళ్ళి ఒక పూట వాడి ఇంట తిండి తింటే నిజం తెలిసిపోతుంది. వాడు ఇంటికి వచ్చిన అతిథికి లేదనుడుట అన్నాడు రాజు. సరే, రాజు మంత్రి మామూలు దుస్తులు ధరించి పెద్ద పెద్ద తలపాగాలు చుట్టి చేతికర్రలు పట్టుకొని ఎవరికీ తెలియకుండా కాలినడకన రైతు ఉండే ఇంటికేసి బయలుదేరారు. బయలుదేరే ముందు వారు రాజుగారింట ఏమేమి కూరలు పాయసాలు అవుతున్నాయో వంటవాణ్ణి అడిగి తెలుసుకున్నారు. రైతు కుటుంబం వారంతా భోజనాలకు కూర్చోబోతుండగా ఇద్దరు ఆజానువాహులు వచ్చి, అయ్యా, మేం పొరుగూరు నుంచి వచ్చాం, ఎండబడి వచ్చాం, ఈ పూటకు కాస్త భోజనం పెట్టించగలరా అని అడిగారు. రైతు లేచి వారిని ఎంతో ప్రేమతో ఆహ్వానించి వారికి కూడా ఆకులు వేయించి భార్య చేత వడ్డన చేయిస్తూ, అయ్యలారా, నేను పెట్టినది తిని వెళ్ళండి, దయచేసి నన్నేమి ప్రశ్నలు వేయవద్దు అన్నాడు. ఆకులలో వడ్డన అవుతుండగానే అవి రాజుగారి వంటశాలలో చేసిన వంటకాలని మారువేషంలో ఉన్న రాజుకు మంత్రికి తెలిసిపోయింది. వాళ్ళు భోజనం చేయటానికి వచ్చినవారు కారు గనక రైతుతో, శ్రీమంతులకు కూడా సాధ్యం కాని ఈ భోజనం నీకెట్లా దొరికింది అని అడిగారు. దయచేసి నన్నేమి అడక్కండి అన్నాడు రైతు. చెబితే కాని మేము ముద్ద ఎత్తేది లేదు అన్నారు అతిథులు. విధిలేక రైతు జరిగిందంతా చెప్పాడు. రాజుగారికి అంతా వినేసరికే పట్టరాని కోపం వచ్చింది. ఆయన చివాలున లేచి తన చేతికర్రతో రైతు గిన్నె పగలగొట్టి మంత్రిని వెంటబెట్టుకుని మారు మాట లేకుండా వెళ్ళిపోయాడు. రైతు భార్య కింద పడి పగిలిన గిన్నెను తీసుకొని కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది. ఊరుకోవే, మనం ఎప్పుడూ రాజభోజనమే చేశామా ఏమిటి? ఇవాళతో మనకు భోజనం సుఖం పూర్తి అయింది, మన కలో గంజో మనకుండనే ఉంది అని భర్త ఆమెను ఓదార్చాడు. రైతు కుటుంబం వాళ్ల గిన్నె పగలగొట్టేసి ఇంటికి తిరిగి వెళ్లిన రాజుకు మంత్రికి ఆ పూట భోజనం లేకుండా పోయింది. మహారాజు, వంటకాలు పొయ్యి మీద పాత్రలో ఉండగానే మాయమవుతున్నాయి, కావలిస్తే పాత్రలు చూడండి, బయట అంతా మసి, లోపల తోమినట్టు ఎలా ఉన్నాయో. ఒక్కొక్క పాత్ర 6-5 సార్లు కూరలతో నింపి పొయ్యి మీద పెట్టాను, క్షణంలో ఖాళీ అయిపోతున్నాయి అన్నాడు వంటవాడు. రాజుగారు రైతు ఇంట భోజనం చేసి వచ్చిన వాడైనా కాదు. మంత్రి తన ఇంట నుంచి రాజకుటుంబానికి భోజనం పంపాడు, కానీ రాజుగారుల్లి చేరేసరికి ఆ వంటకాలు కూడా మాయమయ్యాయి. తాను చేసిన అన్యాయం ఇలా రాజుకి బుద్ధి వచ్చే విధంగా చేసిందని రాజుకు తెలిసి వచ్చింది. ఆయన మంత్రితో సహా రైతు ఇంటికి వెళ్ళి రైతు కాళ్లపై పడి, నేను కోపావేశంతో చేసిన దుర్మార్గాన్ని క్షమించాలి, మీ చట్టి పగలగొట్టినందుకు పరిహారంగా పెద్ద మాన్యం ఇస్తాను, ఇక నుంచి మా వంటకాలే మీ వంటకాలు, రోజు మా ఇంట చేసే వంటకాలలో సగం మీ ఇంటికి పంపుతాను, నన్ను నా కుటుంబాన్ని తిండికి మార్చి చంపితే మీకే లాభం అని ప్రాధేయపడ్డాడు. కాపు కంగారు పడి, అయ్యా, నేను మీకేమీ చేయలేదు, గిన్నె పగిలిందని నా భార్య ఏడుస్తుంటే గంజి తాగి బతుకుదాంలేమ్మని చెప్పాను, మీకు అన్యాయం జరిగితే అది నా వల్ల జరగలేదు, మిమ్మల్ని క్షమిస్తే నాకు గిన్నె ఇచ్చిన మహానుభావుడే క్షమించాలి అన్నాడు. తన వంటలో సగం రైతుకిస్తానన్నాక రాజుగారి వంటశాలలో చేసిన వంటకాలు చేసినట్టున్నాయి. రైతు రాజుగారిచ్చిన మాన్యంతో సుఖంగా జీవిస్తున్నప్పటికీ వారికి రాజభోజనం పూట పూట వస్తూనే ఉండేది. ఈ విధంగా ఆ కుటుంబానికి 3 తరాల పాటు జరిగింది. చూసారా బీదవాడి అదృష్టం ఎలా కలిసి వచ్చిందో? మరి మీకు ఈ కథ నచ్చింది కదా? నచ్చితే ఈ కథని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా మరొక మంచి కథతో మళ్ళా వద్దాము. అంతవరకు సెలవు.